ಶಿವ ಶಿವೇತಿ 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 ವಾ ಭವ ಭವೇತಿ 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 ವಾ ಹರ ಹರೇತಿ 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 ವಾ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶಿವಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಸುಕು ನಮಸ್ಸುಲು ಅರ್ಪಿಸ್ತೂ, నత్కీరుల్లో గొప్ప విశేషం అంటే సహజంగా శివభక్తుడు. కానీ ఆ శివభక్తిని అహంకారం ముంగేసింది. అది తొలగించడానికి, శివుడితో చార్వాక వాడిన దోషం పోవడానికి కుష్ఠవ్యాధి అనేటువంటిది అతడి పాపానికి వచ్చిన శిక్షగానే శివుడు కోపంతో వేసింది కాదు. శివుడికి ఎవ్వరి మీద కోపము ఉండదు, ప్రేమ ఉండదు. వాడి అవతల వాడి కర్మ బట్టి స్వామి యొక్క రియాక్షన్, స్వామి ఇచ్చే ఫలం ఉంటుంది. అంతే తప్ప ఆయన ఎవ్వరి మీద ఆగ్రహానుగ్రహములు లేనటువంటి వాడు, నిర్మలుడు, తటస్థుడు, పరమ కారుణికుడు అయినటువంటి వాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది అతనికి. ఎందుకంటే అన్నీ అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. ఒక్కొక్కటి ఈ దేహం అంటూ ఉంటే కదా ఎంత వచ్చింది. ఆ దేహం అనేది ఎటువంటిదో తెలుసుకోవాలి. దేహం యొక్క లక్షణం ఏంటో తెలిస్తే తర్వాత కవిత్వం కాకరకాయను. అందువల్లనే ముందు కుష్ఠవ్యాధి అంటే కాన్సన్ట్రేషన్ దేహం మీద వెళ్ళి ఈ దేహం ఎంత ఇచ్చాడు భగవంతుడు, అలాంటి అదే ఇప్పుడు పాడైపోయే స్థితికి వచ్చింది అనే భావన రావాలి. అయినా దయామయుడు కనుక కైలాసం దానికి కైలాస పర్వతాన్ని చూస్తే పోతుందని చెప్పాడు విమోచనం. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీఠిపై ఆ కవులున్న ఎట్లు వసయింపక, మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళలా నేనెందుకు కూర్చోలేదు, అప్పటికేదో నేనే మేధావనైనట్లు లేచి నిల్చున్నాను. దానివల్ల ఏమైంది, దేవినితోడ ఏల చర్వాకమునర్చితి కడుభరంబగు కుష్ఠ రుజా విషాదమేనే కరణిన్ ధరింతు ఇక ఎన్నడు చూచెద వెండి గుబ్బలిని. వెండి గుబ్బలి అంటే వెండి కొండ అయినటువంటి కైలాసాన్ని ఎప్పుడు చూస్తాను, ఎక్కడ మానసరోవరం, ఎక్కడ హిమవత్ పర్వతం, అక్కడ దాకా ఈ మధుర నుంచి నేను బయలుదేరి వెళ్ళాలంటే ఎంతకాలం, ఎన్ని మహానదుల్వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవీళ్ళెన్ని మృగంబులెన్ని జనహీనములైన పథంబులెన్ని నేనిన్నియుదాటి ఏ కరణి ఈశ్వరు శైలము చూడబోయేదని కన్నది కాదు విన్నయది గాని సదాశివా ఎని చేయుదు. ఎన్ని దాటి వెళ్ళాలయ్యా, ఎన్ని అడవులు దాటాలి, ఎన్ని నదులు దాటాలి, మనుషులు సంచరించినటువంటి మార్గాలు దాటి వెళ్ళాలి, మృగాలు ఎన్నుంటాయో ఇన్ని దాటుకుని నేను ఆ ఉత్తర దిశలో ప్రకాశించేటువంటి ఆ దివ్య కైలాసాన్ని మానసరోవరాన్ని చూడాలి అంటే ఎలాగా అని భయపడుతున్నాడు. అని ఆ త్రోవల్ నాకు సఖ్యమే కరుణాసాగర భక్తవత్సల శివా గౌరీశా ఎట్లోగదే అని ఆయనతోనే మొరబెట్టుకుంటూ బయలుదేరిపెట్ట. ఇంకా వ్యాధి సోకలేదు, పెరగలేదు. అది పెరిగే లోపలే యాత్ర ప్రారంభించడం మంచిది. అది పెరిగిన తర్వాత చూసుకుందామలే అనుకుంటే నడక కూడా వెళ్ళలేనే, మరి కైలాస పర్వతం దాకా వెళ్ళాలి అని తిబిరి యంగమ్మున తిమ్మిరత్తకమున్న వడలెల్ల మచ్చల చెడకమున్న దళమెక్కి గాత్రంబు చెలుగు తప్పకమున్న బుడుపులు మేన నెర్పడకమున్న అలత విగ్రహమున అంకురింపకమున్న కాయంబు వెడరూపుగాకమున్న తనువున చీము రక్తము కరకయమున్న దేహమీగలమూగి తినకమున్న భైక్షమడుగంగా పోయిన పట్ల జనులు చూసి రోయకమున్న కాలాడినప్పుడు నడువవలెగాక కైలాస నగము చూడ హరుని వాక్యంబు శక్ష్యమే పరిహరింపా. ఇంకా ఒళ్ళు పాడైపోయి చివరికి అడుక్కోవడానికి పెడితే వాళ్ళు కూడా ఆశ్రయించుకునేటంత భయంకరంగా తయారవ్వకముందే, నడుద్దామంటే కాలు ఆడని స్థితి రాకుండానే వెళ్ళి ఆ కైలాసాన్ని చూడాలి. నిజమవుతుందా అంటే హరుని వాక్యంబు శక్ష్యమే పరిహరింపా. శివుడి మాటని ఎవడు దాటగలడు, శివుని యాన లేనిది చీమైనా కొట్టదంటారే, సాక్షాత్తు ఆ శివుడే ఆ మాట అన్నాడు. ఏ స్వామిని దర్శించాలని ఋషులు తపస్సు చేస్తుంటారో ఆ స్వామి నా ముందుకొచ్చి తన ఆనవాలను చూపించినప్పటికీ ఈ అహంకారం అనే తెర కప్పేసి ఆయన్ని పోల్చుకోలేకపోయాను అని వేదనపడి అనుచు చింతాపరంపరలనిడి వర్షం ఉడిగి బయలుదేరేట్టాయన. ఇటువైపు ఉత్తర దిక్కుని ఆశ్రయించుకుని ప్రయాణం మొదలుపెట్టాడు మధుర నుంచి. అన్నీ కూడా ఆ నడక, ఇది దక్షిణ దేశంలో ఉన్న మధురై అన్నమాట. మధుర అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవద్దు. మధురై, ఆ మధురై నుంచి బయలుదేరుతున్నాడు. ఆ తోబలో అనేకం చూసుకుంటూ వెళుతున్నాడు శివాలయాలు. మధ్యలో జంబునాథ శివలింగము భక్త మనోజ భృంగమున్, తిరుచునాపల్లి అనే క్షేత్రం దగ్గర శ్రీరంగేశ్వరుడి సన్నిధిలో జంబునాథ లింగం ఉన్నది అక్కడ. దీది జలలింగం. స్వామి పంచభూత లింగాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు కదా. ఒకటి భూలింగం, పృథ్వీలింగం కాంచీక్షేత్రంలో ఉంది ఏకాంబ్రేశ్వర స్వామి. అదేవిధంగా జలలింగం జంబునాథలింగం, ఇది తిరుచి దగ్గర ఉంది, జంబుకేశ్వరుడు ఆయనే. అటు తర్వాత అగ్నిలింగం అరుణాచలేశ్వర స్వామి, ఆకాశలింగం చిదంబరం, ఇక వాయులింగం శ్రీకాళహస్తి. ఇది విశేషం అన్నమాట పంచభూతలింగములు. అంటే పంచభూతాలలో వ్యాపించిన పరమాత్మ యొక్క తేజాన్ని మనం ఇక్కడ ఉపాసించాలి. ఇది ఉపాసించితే మనలో ఉన్న పంచభూతాలు శివమయంగా మనకు దర్శనమిస్తాయి. ఇది యోగ స్థితి అన్నమాట. ఇక్కడ జంబునాథ జలలింగాన్ని చూశాడు. అది దాటి క్రమంగా ఉత్తరాభిముఖుడై కొన్ని తీర్థంబులు దర్శించి క్రమంగా ఒక దివ్యక్షేత్రంలో ప్రవేశించాడు. తలచినంత మాత్రానే ధన్యుల్ని చేసే దివ్యక్షేత్రం అరుణగిరీంద్రకూటము. అరుణగిరీంద్రకూటము కృతాఘ కపోల చపేటము నిరంతర భవదావ పావక విదాహ కృపీటము పుణ్యకోశ మందిర విల సత్కవాటము ప్రదీపిత ముక్తి వధూ కిరీటము పరిహృత సంతత భ్రమణ భార పథశ్రమ భాను ఘోటము అరుణగిరీంద్రకూటము. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మన దుర్జటి గారి యొక్క ఆవేశం ఎంత పొంగులు వారిందో చూసారా. అరుణగిరి పర్వత సమూహం అంట, అక్కడికి ప్రవేశించాడు. అంటే అరుణాచల క్షేత్రాన్ని ప్రవేశించాడు. అది ఎలాంటిదేంటి, ఒక చెంపదెబ్బ లాంటిది. దేనికి చెంపదెబ్బ అంటే కృతాఘ కపోల చపేటమున్, పాపాల బుగ్గలు పగలగొట్టే చెంపదెబ్బట అరుణాచల క్షేత్రం. అంటే అరుణాచల క్షేత్రంలో ప్రవేశించిన వాడికి పాపాలు బెదిరి పారిపోతాయి, అటువంటి దివ్యక్షేత్రం. అంతేకాదు సర్వము లేనటువంటి తాపములు పోగొట్టేటువంటిది, అటువంటి దివ్యమైనటువంటి ముక్తివధు కిరీటంలా ప్రకాశిస్తోందిట. ముక్తి లక్ష్మి తలపై ప్రకాశించే కిరీటంలా ఉన్నది అరుణాచలము. అక్కడికి వెళ్ళేట వెళ్ళేటప్పటికీ ఆ స్వామి అక్కడ అగ్నిలింగ ఆకృతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. అక్కడ తల్లి కూడా అపీత కుచాంబిక జగదంబిక. ఆ తల్లి తమిళులు ద్రవిడ భాషలో పిలుచుకునే పేర్లు ఉన్నాయి. ఆ స్వామి అన్నామలేశ్వరుడు, అమ్మ ఉన్నాములే అంబిక. అందుకే ఉన్నాముల జగదంబిక అన్నాముల విశ్వనాథున్ ఆరాధించన్ మన్నాసయు పొన్నాసయు పెన్నాసయు లేని వారి పెన్నిధులగుచు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పెన్నిధులుట వాళ్ళు ఎవరికయ్యా పెన్నిధులు అంటే మన్నాస పొన్నాస పెన్నాస లేనటువంటి వారికి అన్నాడు. మన్నాస బొన్నాస పెన్నాస అంటే మన్నాస, ఈ భూమిలు నేలలు ఈ ఆస్తిపాస్తులు వీటి మీద మమకారం లేని వారికి, అలాగే కాంతా కాంచనముల పట్ల మమకారం లేని వాళ్ళకి పెన్నాస అంటే పెన్ను అంటే ధనం అనమాట. ఈ కాంతా కాంచన ఆసక్తులు లేనటువంటి వారికి అసలైన పెన్నిది ఎవరయ్యా అంటే అరుణాచలేశ్వరుడే. జ్ఞానప్రధాన క్షేత్రం కనుకనే సర్వ జగత్తుకి జ్ఞానజ్యోతి అందించినటువంటి రమణ మహర్షి ఆ దివ్యమైనటువంటి ఆ అరుణాచలాన్ని ఆశ్రయించి ఆ అరుణజ్యోతిని ప్రపంచమంతా ప్రకాశింపజేశాడు. ఈ అరుణాచలం అనే పేరే శివుడి పేరు. అరుణ అచల అని రెండున్నాయి ఇక్కడ. అచల అంటే కదలకుండా ఉండేవాడు అంటే స్థాణువు అని అర్థం. ఆయన అరుణ, అరుణ అంటే అగ్ని. ఈ అరుణాచలేశ్వరుడు గురించి వేదాలలో అనేక రకాలుగా వర్ణించారు. పైగా శివుడు ప్రథమంగా అగ్నిలింగంగా ఆవిర్భవించాడని, అది హరిబ్రహ్మల నడుమ ఆవిర్భవించినటువంటి మహాగ్నిలింగం అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఆ అగ్నిలింగం భక్తుల్ని అనుగ్రహించడానికని పృథ్వీ నిర్మాణం జరిగిన తర్వాత, అప్పటికి పృథ్వీ నిర్మాణం కాలేదు అగ్నిలింగ ఆవిర్భావం జరిగిన తర్వాత, అప్పుడు క్రమంగా మొదట శిలగా వెలసెట్ట ఆ అగ్నిలింగమే, ఆ శిలే అరుణాచలమైనది అని చెప్పారు. అందులో స్వామి మూడు రూపాలతో ఉంటాడు. ఒకటి పర్వత రూపం, రెండు అగ్నిలింగాకృతి, మూడు దక్షిణామూర్తి స్వరూపం. ఈ మూడు రూపాలతో అరుణాచలంలో స్వామి ఉంటాడు. అరుణాచలం సామాన్యమైన క్షేత్రం కాదు. ఇప్పుడు మనం ఇక్కడ స్మరించగానే మన హృదయం అరుణాచలం అవుతుందిట, అది దివ్య విశేషం. అందుకే స్మరణాదరుణాచలం, స్మరించినంత మాత్రాన ముక్తినిచ్చే దివ్య క్షేత్రం అరుణాచల దివ్య క్షేత్రం అన్నమాట. అలాంటి మహా అరుణాచలం క్షేత్రం అది. ఈ అరుణాచలం విశేషం ఏమిటంటే గిరి ప్రదక్షిణ అనేటువంటిది. అరుణాచలాన్ని ప్రదక్షిణ చేస్తే చాలా ధన్యులమైపోతాం, ఎందుకంటే ఆ పర్వతమే శివుడు విశేషం. మన కంటికి మాత్రం రాళ్ళు రప్పలే కనబడుతూ ఉంటాయి, అయినప్పటికీ శివభావనతో తిరిగితే ఆ పర్వతం నలువైపుల నుంచి ప్రసరించేది ఒక మహాజ్యోతి. ఇటీవల కాలంలో రమణ మహర్షి యొక్క ప్రభావం చేత అనేక మంది అరుణాచల క్షేత్రానికి వెళ్లి ప్రదక్షిణ చేసి దివ్య ఫలాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. కనుకనే నేనే పరమాత్మ అనేటువంటి నేను వైపు చూపు నడిపించినటువంటి మహానుభావుడైనటువంటి మహర్షి రమణ మహర్షి దగ్గరికి ఏ విదేశస్థుడు వచ్చినప్పటికీ ముందు ఆయన ఏం చెప్పేవాడంటే, అరుణగిరికి ప్రదక్షిణ చేసిరా అన్నట్టు. ఎందుకంటే మీరు ఇంకా ఇవన్నీ ఈ కొండలు తిరగమని, కోనలు తిరగమని, దేవాలయాల చుట్టూ తిరగమని చెప్తారు, అదంతా ప్రాథమిక అవస్థ కదా అంటే, అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉంటే గానీ జ్ఞానం రాదు, ఆయనే జ్యోతిస్వరూపుడు. కనుకనే ఆయన తాను ప్రదక్షిణ చేసేవాడు, కేవలం ఒక చేతి కర్రని ఆధారంగా తీసుకుని కౌపీన మాత్ర ధారి అయి ఆ మహాయోగి ఆ మహర్షి ప్రదక్షిణ చేసేవాట నిత్యం అరుణగిరికి. అటువంటి దివ్యమైనటువంటిది అరుణగిరి, ఆ పేరే గొప్పది. అరుణ అనగానే అరుణాం కరుణాతరంగితాక్షిం అని అమ్మ గుర్తొస్తుంది, అచల అంటే స్థాను శివుడు గుర్తొస్తాడు, కనుక అరుణాచల అంటే శివపార్వతులు ఇరువురు కలిసి ప్రకాశించేటువంటి కొండ అని అర్థం. అరుణ అంటే వెలుగులు వెదజల్లేది, వెలుగు ఏమిటి, వ్యాప్తి చెందేది. అయితే ఈ వెలుగులు వెదజల్లే జ్యోతి మాత్రం కదలకుండానే ఉంటుంది, కనుక అరుణ అంటే డైనమిక్ ఎనర్జీ లేదా కైనెటిక్ ఎనర్జీ అనమాట. అచల అంటే స్టాటిక్ ఎనర్జీ. ఈ రెండు శక్తుల యొక్క పూర్ణత్వం అక్కడ కనిపిస్తుంది, శివశక్తి ఐక్య రూపము. కనుకనే ఒక మహానుభావుడికి ఆ ప్రదక్షిణకు సంబంధించి అనుభవాలు విదేశస్థులు చాలా రాశారు. ఒకవైపు ప్రదక్షిణ చేస్తూ ఉంటే శివుడు స్ఫురణకు వచ్చాడట, రెండో వైపు తిరిగేటప్పటికల్లా అమ్మ స్ఫురణకు వచ్చిందట, అంటే ఉభయులు అక్కడ ఉన్నారని. మరొకరికి ఎలా కనబడిందంటే జ్యోతిర్మయమైనటువంటి ఒక మహామేరు శ్రీచక్రంలా కనబడిందిట అరుణాచలం. అంటే శ్రీచక్రం శివయోర్వపు, పార్వతీ పరమేశ్వరుల శరీరం అంటారు అలాంటిదని. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇటీవల భూగర్భ శాస్త్రవేత్తలు అలాగే భూతత్వ శాస్త్రవేత్తలు భూమికి సంబంధించిన తత్వాన్ని చూసేవాళ్ళు అరుణాచలానికి సంబంధించిన ఒక శిల మీద పరిశోధన చేస్తే వాళ్ళకి తేలింది ఏమిటి అంటే, భూ నిర్మాణం జరిగినప్పుడు, భూ నిర్మాణం అంటే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒక మహాండం పగిలి ఈ గ్రహములు ఏర్పడ్డాయన్నారు. ఆ పగిలినప్పుడు ఆ మధ్యలో న్యూక్లియస్లా మిగిలిపోయినటువంటి సారమే సూర్య భగవానుడని మన సౌర కుటుంబం గురించి చెప్తాం. ఈ సౌర కుటుంబం సూర్యుడి నుంచి విడివడి పృథ్వీ ఏర్పడింది. ఆ విడిపడ్డప్పుడు ఏర్పడ్డ దూరం వల్ల క్రమంగా ఘనీభవించేది ఏర్పడింది. ఆ ఘనీభవించినప్పుడు ఏర్పడ్డ మొదటి శిలల్లో అరుణాచల శిల ఒకటి అని వాళ్ళు రుజువు చేశారు. ఇది విజ్ఞాన శాస్త్రపరంగా రుజువైంది. అది ఖచ్చితంగా పృథ్వీ నిర్మాణం జరగక ముందే ఒక మహాలిక అగ్నిలింగం ఆవిర్భవించింది అని మన పురాణాలు చెప్పిన కథ ఎంత సరిగ్గా శాస్త్రీయంగా సరిపోయిందో గమనించడమే. ఇంకా అరుణాచలం గురించి చెప్తేనే సమయం చాలా అంత విస్తృతమైనటువంటిది ఉంది. ఆ అరుణాచలంలో ఎందరెందరు మహాభక్తులు వెళ్ళి ప్రదక్షిణలు చేసి అరుణాచలేశ్వరుల ఐక్యం చెందారో ఎందరెందరెందరో 63 నాయనార్లలో ఎందరో నాయనార్లు అరుణాచలేశ్వరుని దర్శించి గానం చేశారు. అరుణగిరినాథుడు అనేటువంటి మహాభక్తుడు అక్కడ శివదర్శనం పొందాడు. అంతేకాదు తాను మానసిక క్షోభతో చేసిన పాపం నుంచి విమోచనం పొందుదామని ఒక పర్వత శిఖరం నుంచి దూకితే అది కూడా అతడు అక్కగారు ఎంతో ప్రేమగా అతన్ని పెంచి శివభక్తి నేర్పిందిట. అలాంటిది అతడు కామనాసక్తుడై చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఒకరోజు అక్కగారు అతడు కనువిప్పు కలిగించారు. దానితో అతడు పశ్చాత్తప్తుడై మరణిద్దామని కొండ నుంచి దూకుతూ ఉంటే రెండు చేతులతో కుమారస్వామి పట్టుకున్నట్ట, ఆయన పట్టుకుని నిలబెట్టి పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసేట ఆయనకి. అప్పటి నుంచి ఆయన అరుణగిరిలో మహాభక్తుడి అరుణగిరినాథుడిని పేరు పొంది స్వామిపై, కుమారస్వామిపై అనేక కీర్తనలు రచించాడు. అంతేకాదు ఆ దేశాన్నే రాజు కుమారస్వామిని చూడాలనుకుంటే నువ్వు చూస్తే తట్టుకోలేవేమో అన్నట్ట, అయినా సరే తట్టుకుంటాను రా అని తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక మహాస్తంభం దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేస్తే ఆ స్తంభాన్ని ఛేదించుకుని కనిపించేట కుమారస్వామి. చూసిన వెంటనే రాజు నేత్రాలు రెండు అంధీభూతములైపోయాయి, గుడ్డివైపోయాయి, ఎందుకంటే మహాతేజస్సు అది. వెంటనే ఈ అరుణగిరినాథుడు ప్రార్థన చేస్తే అనుగ్రహించి తిరిగి దృష్టినిచ్చి ఆ దృష్టికి ఆహ్లాదం కలిగేటట్టు తన రూపాన్ని తన తేజాన్ని తగ్గించుకుని స్వామి దర్శనమిచ్చాట. ఇటువంటి దివ్యక్షేత్రం ఆ అనుభవం అంతా కూడా గానంగా చేశాడు అరుణగిరినాథుడు. ఇప్పటికీ తమిళనాట ఆ గానాలు ప్రసిద్ధి చెందే. అరుణగిరినాథుడు రచించినటువంటి స్తోత్రములు ఇప్పటికీ ప్రసిద్ధి. ఇలాంటి పావనులు భక్తులు ఎందరో ఆ దివ్యక్షేత్రంలో నడయాడే. అలాంటి దివ్యక్షేత్రానికి చేరుకున్నాడు. ఉన్నాముల జగదంబిక అన్నాముల విశ్వనాథుని ఆరాధించెన్. అలా ఆరాధించి అక్కడ నుంచి క్రమంగా తమిళనాట వెలసినటువంటి విష్ణు క్షేత్రములు అనేక ఉన్నాయి. నారాయణ క్షేత్రములు, శ్రీరంగము మొదలైనవి, వాటిని కూడా దర్శనం చేసుకుంటూ తిరువత్తూరి పురాధినాయకు మహాదేవున్ శివున్ ముక్తివారి రుహాక్షీపతి. అక్కడి నుంచి క్రమంగా తిరువత్తూరు అనే ఊరున్నది, అది సరిగ్గా మద్రాసుకు అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడ వచ్చాడు ఆయన. వచ్చి ఆ స్వామి దర్శనం చేశాడు. ఆ స్వామి ఎంత విశేషమంటే త్యాగరాజస్వామి కూడా ఆ స్వామిని దర్శించి రచించిన కీర్తన ఉంది. అటువంటి దివ్యమైనటువంటి శివక్షేత్రం. అటు నుంచి క్రమంగా విక్రమసింహ నగరాసన్నయుగు పెన్నయు. విక్రమసింహ నగరం అంటే నెల్లూరు. అక్కడ ఉన్నటువంటి పెన్నా నదిని చూసేట. అటు నుంచి తీర్థయాత్రాపరులకు సురతరువు కొమ్మయగు గుండ్లకమ్మయు సుకృతభూత పాఠక శ్రేణియగు కృష్ణవేణియు కమలాచలోత్తుంగ సంగత తరంగయగు గౌతమీ గంగయు గోదావరిని దర్శించాడు. అక్కడ కుక్కుటేశ్వర పీఠంబుకు పీఠికా పీఠంబును. పీఠికాపురం అంటే పీఠాపురం. అక్కడ ఉన్నటువంటి పురుహూతికాదేవి కుక్కుటేశ్వర స్వామిని దర్శనం చేశాడు. అంహో మతంగ సింహంబగు సింహాచలంబును, సింహాచల దర్శనం చేశాడు. అటు నుంచి విదితోభయ కర్మంబగు శ్రీకూర్మంబును కలుషానేక మండూక గోకర్ణంబగు గోకర్ణంబును తీర్థోత్తమంబగు పురుషోత్తమంబును పురీ జగన్నాథ క్షేత్రాన్ని దర్శనం చేశాడు. అటు నుంచి కృత్తివాసో నివాసంబు కృత్తివాస క్షేత్రంబును ముక్తివధూ చరణ కటకంబగు కటకంబును. ఒరిస్సాలో ఉంది ఇది కటక నగరం. అక్కడికి వెళ్ళి అటు నుంచి జలేశ్వరము నందనేశ్వరము గగనేశ్వరము గయా మొదలైనవన్నీ దాటి వెళుతున్నాడు. అంటే ఇవన్నీ చూసినప్పుడు వీటిలో ఏ క్షేత్రమైనా ఇతనికి తరింపజేసి ఇవ్వచ్చు కదా అంటే, శివుడు కైలాసం చూసే వరకు నీకు అవి ఆదిపోదని చెప్పేశాడు కదా, కనుక శివుడి మాట దాటను. పైగా కైలాసం దాకా వెళ్ళనిచ్చే పుణ్యం సంపాదించుకోవాలి కదా, అది సంపాదించుకోవాలంటే ఈ క్షేత్రాలు దర్శిస్తూ వెళితే ఈ దేవతల అనుగ్రహం వల్ల ఆ పుణ్యం పండుతుంది అనమాట, అది విశేషం. అందుకు ఇవన్నీ చూసుకుపెడుతున్నాడు. అలా వెళుతూ ఉంటే అతనికి దర్శనమిచ్చింది గయ దాటి వెళ్ళాడు. కాంచన్ కాంచన పంక జాత విల సద్గంధాంధ సారంగ ఫేనాంచ తుంగ తరంగ వారినిధి సీతాగాంతరాభంగ రోమాంచ స్వేద జలాస్త్రపూర జనకాత్మానంద సంపన్మనో మంచాగ్రస్థిత విశ్వనాథ పద సమ్యక్ సంగ గంగానది. అలా క్రమంగా ఆయన గంగానది దర్శనమిచ్చిందిట. గంగానది అనగానే ఒక గంగానది లాంటి పద్యాన్ని అందించాడు ఆయన. అది ఎటువంటిది అంటే, ఆ బ్రహ్మదేవుని కమండలము నుంచి జారి ఆకాశము నుంచి విష్ణుపదము నుంచి కదలి వచ్చి క్రమంగా శంకరుని జటాటవి నుంచి వచ్చినది. గంగా అనే పేరు తలంచుకోగానే భక్తుడికి రోమాంచ స్వేద జలాస్త్రపూర్ణ జనకాత్మానంద ఉళ్ళంతా పులకించి ఆనందం కలుగుతుందిట. అలాంటి ఆనందాన్ని కలిగించే పావన గంగానదిని దర్శించాడు. అది విశ్వనాథ పద సమ్యక్ సంగ, విశ్వేశ్వరుని యొక్క పాదములతో స్నేహాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ గంగానదిని చూసి గంగా స్నానము చేసి విశ్వపతి మోక్షస్వామి దర్శించే ఏ సంగార వ్రజని దృష్టి నీశ్వరి విశాలాక్షిన్ శివన్ గొల్చి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అన్నపూర్ణ విశాలాక్షమ్మని దర్శనం చేసుకుని భక్తిన్ కాలాంతకు కలభైరవపతిని గిర్తించి డుంఠి ద్విపాస్యున్ కళ్యాణ గుణాలయం తలచి యాత్రోత్సాహము పారగన్. ఆ కాశీక్షేత్రంలో యాత్ర చేస్తూ కాశీనగరీ పంచక్రోశ క్షేత్రంబు విడిచి గుహ్యక నమ్రాడాశాగమనాభిముఖుండై ఆ కాశీనగరం కూడా వదిలి బయలుదేరుతున్నాడు మళ్ళీ కైలాసం వైపు. ఎంత అవస్థలపడి బయలుదేరాడో గాని ఆయన వల్ల మనం ఒక్కసారి అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చేసాం. మొత్తం ఆ మధురై మొదలుకొని కాశీ వరకు శ్రమ లేకుండా మొత్తం అన్ని క్షేత్రాల్లో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శింపజేసుకున్నాం. ఇలా అన్నీ చూశాడు. క్రమంగా ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ అక్షయవటం అని ఉంది. ఆ అక్షయవటం దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్ట ఆ సమీపంలో ఒక కొలను ఉన్నదిట. ఆ కొలను వైపు చూస్తూ చతికిన పడిపోయాడు. అప్పటికే వ్యాధి నెమ్మదిగా రావడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఇంకా నడవలేకపోతున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నాను, ఎక్కడి కైలాసం, ఎక్కడ హిమవత్ పర్వతం, వెళ్ళగలనా అని వేదన పడుతూ ఉంటే ఆ కొలను వైపు చూస్తున్నాడు. కొంతసేపటికి ఆ చల్లగాలి, ఆ చెట్టు నీడ, ఆ కొలను, అందులో ఉన్నటువంటి కమలాలు ఇవన్నీ చూస్తే మనస్సు ఎందుకో సేదదీరింది. అదొక మహిమాన్వితమైన కొలను. ఈ లోపల ఏం జరిగిందంటే ఆ పైన రాలిన పండుటాకులు రాలి పడుతున్నాయట. అవి ఎలా పడుతున్నాయంటే అవి నేల మీద పడ్డ పండుటాకులన్నీ పక్షులే ఎగిరిపోతున్నాయి, కొలంలో పడ్డవన్నీ చేపలే కలిసిపోతున్నాయట. అందులో ఆశ్చర్యపో చూస్తున్నాడు, ఇదేమిటి ఇంత మహిమాన్వితమైన కొలను ఇలాంటి చెట్టు అని. ఇలా ఉంటూ ఉంటే ఒక ఆకు మాత్రం పడి సగం నీటిలో పడింది, సగం పైన పడింది. పైన పడ్డ భాగం పక్షి, నీటిలో పడ్డ భాగం చేపై, అది ఇటులాగుతోంది, ఇది అటులాగుతోందిట. ఇది చూశాడు, అయ్యా ఏమిటి ఈ సంసారంలో పడి అటు ఇటు అవుతున్నటువంటి మనస్సులాగుందే ఇది. డోలాందోళి చిత్తంలోకి వెళ్ళిపోయి ఆశ్చర్యపోతున్నట్ట. ఇతను ఇలా ఆశ్చర్యంలో మునిగి ఉండగా వెనక నుంచి ఒక పెద్ద చేయొచ్చు పట్టుకుంది అతగాన్ని. అదేమిటి అంటే ఒక మహాభయంకరమైన రాక్షసుడు ఒకటి వచ్చి పట్టుకున్నట్టు. ఇతను పట్టుకోగానే ఇతను తేరుకునే లోపల ఎక్కడున్నాడని చూసుకున్నాడు. మిడుగురుడ్లు అంత దేహం వేసుకుని ఒక భయంకరమైన రాక్షసుడు. వాడు క్రమంగా వీడిని తీసుకువెళ్ళి భయపడిపో అరవడం మొదలుపెట్టాడు. ఈయన ఆ అరుపులు కూడా పట్టించుకోకుండా తిన్నగా వెళ్ళి గుహలో తోసేసి అంతవరకు ఆ గుహ ముందున్న ఒక రాజిని మళ్ళీ అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు. అతను గుహలో పడేసిన వెంటనే కింద పడి తేరుకుని చూడగానే గోల వినబడింది ఒక్కసారి. ఏమిటి గోల అంటే, ఇలాంటి మనుషులు కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ఓని అరిచి అడవడం మొదలుపెట్టారట. ఏమిటయ్యా నన్ను చూసి ఏడుస్తారు, వాడిని చూసి ఏడిస్తే బాగానే ఉంది కానీ నేను పడ్డ వెంటనే ఏడుస్తారు అంటే వాళ్ళు అన్నారట. మొత్తం వాడి నోటికి 100 మంది అయితేనే ఆనుతారట, ఇప్పుడు 99 మంది ఉన్నాం, ఇంకొక్కడెక్కడొచ్చేస్తాడా అని మేము భయపడుతున్నాం, కానీ ఇందులోనే క్షేమంగా ఉందాం అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఇంకా మా పని ఏంది, మరి వాడు తినలేదంటే శుభ్రంగా స్నానం చేసి వచ్చి శుద్ధిగా తింటాడేమో అనుకుంటున్నారు. ఎప్పుడొస్తాడో తెలియట్లేదు వీళ్ళకి. ఏమి చేయవచ్చు, ఇంతయు మా మీద కరుణ లేక కమల గర్భుడిప్పుడు నిన్ను తెచ్చిపెట్టే, నేడింకా అందరు తిరునితండు, అందరినీ తినేస్తాడు. ఇతడి వ్రతం ఏమిటంటే 100 కత్రావు నీతడు కనుంగొనునంతటిలోనే నూరుకుని తాగిగలడు అలాంటి వాడు. అంతేకాదు మానవులు నూరువురైనగాని తిన నోటికి నాటదటంచు కృపగా. ఏదో ఆ మాత్రం గింజలు తింటే చాలదు కదా, ఇంత ఇన్ని గింజలు ఒక దగ్గర వేసుకుని తింటే బాగుంటుంది, కడుపు నిండుతుంది, నోట్లోకైనా నిండుగా ఉంటుంది. వాడికి 100 మంది మానవ గింజలు కావాలి వాడికి, అప్పుడు కానీ వాడు నోరు నిండదు. 100 గురైరి నేటికి మనుష్యులు నీవును కూడా ఇంతట 100ను నిండే ఇందరకు అనుగ్రహం ఈశ్వరుడు ఏమి చేయునో, ఇప్పుడు ఇంకేం చేసేది అని భయపడుతున్నట్ట. అప్పుడు వెంటనే నక్కీరుడు మనమున్న తలపోసి సరే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు. వెంటనే నక్కీరుడు సామాన్యుడు కాడు, మహాశివభక్తుడు, నిత్య శైవోపాసకుడు, అందువల్లనే ఇంత శివుడి దర్శనం అంటూ ఒక అనుగ్రహం కలిగింది. అందువల్లనే వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఇటువంటి అరిష్టాలు ఏ వచ్చినప్పటికీ కూడా రక్షించగలిగేవాడు ఒకడు ఉన్నాడయ్యా. అతడెవరు అంటే, దీని మానుప పురభిత్తనయుడు తారకదమనుండు తనకు కలుగంగ ఇంక తలకేలనచు. ఎవడయ్యా అంటే, త్రిపురాసుర సంహారకుడు యొక్క కుమారుడు, తారకాసుర సంహారకుడైన కుమారస్వామి ఉన్నాడు, ఆయన తలంచుకుంటే చాలు ఈ ఆపద నుంచి గట్టెక్కవచ్చు అని. ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్య తత్వం ఉందే, ఆయన సులభ ప్రసన్నట్ట. అందుకే త్యాగరాజస్వామి క్షేత్ర దర్శనం చేస్తూ ఉంటే ఒక సుబ్రహ్మణ్య క్షేత్రానికి వచ్చి నమస్కారం పెట్టాడో లేదో అందులో చిరునగవు నలుకుతూ ఆ స్వామి సాక్షాత్కరించాడు. వెంటనే ఆయన, నీ వంటి దైవమును నేనందుకాననురా షడాననా, మారకోటులందుగల శృంగారము ఇందుముఖ నీ కొనగోడును బోలునే అని వర్ణించాడు ఆయన. అలాగా అనుగ్రహించాడు. అలాంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని గురుగుహ అని కొలుచుకున్నాడు ముద్దుస్వామి దీక్షితుడు. ఆయన కూడా కాశీక్షేత్రంలో శ్రీ విద్యలో సిద్ధి పొంది తిరిగి గురువుగారిని అడిగేట, శ్రీ విద్య నాకు సిద్ధించిందా అని. నన్ను అడుగుతావే అమ్మవారిని అడగన్నాడు. ఆయన వెంటనే ఆ గంగానదిలో అమ్మవారిని అడిగి స్నానం చేసి లేచి 2 చేతులు ఆకాశం వైపు చూపించి అమ్మను తలంచుకుని కళ్ళు మూసుకోగానే ఆ చేతుల్లో ఒక వీణ ప్రత్యక్షమైంది ఆయనకి, ముద్దుస్వామి దీక్షితుడికి. అటువంటి మహాత్ముడు వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చి, ఇదిగో నాకు వీణ లభించింది అంటే, నాదస్వరూపుడు అయిన జగదంబ నేను అనుగ్రహించింది, ఇంకా నీ స్వస్థలానికి నువ్వు వెళ్ళు అంటే ఆయన తిరిగి వస్తూ తిరుత్తణిలో కూర్చుని సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే ఆ విగ్రహంలోంచి ఒక దివ్యమైన యోగి పుంగడు వచ్చి, నాయన కళ్ళు తెరువు అన్నట్ట. కళ్ళు తెరిస్తే ఏది, నోరు తెరువు అన్నాడు. నోరు తెరిస్తే కలకండ వేశాడు నోట్లో. ఆ కలకండ తినగానే ఎదురుగా కనబడింది ఎవరు అంటే, దివ్య తేజోమయమైనటువంటి సుబ్రహ్మణ్య ఆకృతి. వెంటనే ఆయన, శ్రీ గురుగుహ తారయాసు మాం శరవణ భవ, శ్రీ గురుగుహ తారయాసు మాం కామాదిరతి దహిత హృదయ విభావిత, శ్రీ గురుగుహ తారయాసు మాం అని కీర్తన చేసేట. అప్పటి నుంచి ఆయన ఏ కీర్తన రచించినా గురుగుహ అనేటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క పేరే ముద్ర. అందుకే హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతి భజేహం. దేనిలో రచించినప్పటికీ గురుగుహ పదం ముద్ర ఆయన యొక్క కృతుల్లో ఉంటాయి. ఇలాగా మహాత్ములందరినీ సులభంగా అనుగ్రహించేటువంటి సుబ్రహ్మణ్యుడు మహాతేజశాలి, దేవతలందరికీ కూడా నాయకుడై నడిపించి భయంకరుడైన తారకాసురుణ్ణి సంహరించినటువంటి తేజోమయ స్వభావుడైనటువంటి శివ తేజస్వరూపుడు, పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డ, శివశక్తి ఐక్య స్వరూపుడు. అందుకే స్వామి నువ్వెవరవయ్యా అంటే శివశక్తులు ఒక్కటే అని చెప్పేవాడు నువ్వు అని. ఎందుకంటే అమ్మవారికి ఒక్క ముఖం, అయ్యవారికి ఐదు ముఖాలు, కలిపితే ఆరు ముఖాలు, అవి నీ ముఖాలు, కాబట్టి నువ్వు శివశక్తుల యొక్క స్వరూపానివి అని అన్నారు. శివస్త్వం శక్తిస్త్వం తదుభయ తమైక్యం తవ విభో, నువ్వే శక్తివు నువ్వే శివుడివి, ఐక్యానివి నువ్వు అని చెప్పారు. ఆ ఏకత్వమే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆయన్ని తలుచుకున్నట్ట. ఎటువంటి వాడు అంటే తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు పన్నగాహార హయుండు, నెమలినెక్కి తిరిగేవాడు, దీన జనతామర భూజము, దీనజనులైనటువంటి వారి పాలి కల్పవృక్షము, షణ్ముఖాట్టహాసార భటీ విపాటిత దిగంత కటాహుడు. ఆయన తారకాసుర సంహారం చేస్తున్నప్పుడు ఆరు ముఖాలతో అట్టహాసం చేసేట, ఆ అట్టహాసానికి దిక్కులు ఒక్కసారి గింగురుమన్నాయట. అలాంటి అట్టహాసం చేశాడు. ఆయన వచ్చి ఆయన ఒక్కడేనయ్యా ఈ భయంకరమైన రాక్షసుణ్ణి సంహరించగలడు, వీని బట్టి సంహారమునర్చి ఇందర కృపాంబుధి అయి బతికించుగావుతన్. సరే ఆయన మాత్రం రక్షిస్తాడా, వీడు మహాభూతమాయే, వీడిని చంపాలి, పైగా ఆయన కనబడాలి కదా మనం. ఇక్కడ వీడు కొండ లోపల కూర్చోబెట్టేశాడు మనం తీసుకొచ్చి. ఎలా కనబడతామంటే చెప్తున్నాడు, భూతము చంపుటే ఎరదు పోరున తారకు మన్నిగొన్న విఖ్యాత మహాప్రతాపునకు అద్రిగుహాలయమేమి దొడ్డు నిర్ఘాతము వంటి శక్తిగొని క్రౌంచము చిందిన రౌద్రమూర్తికిన్ భీతి దొరంగ చేయుటొక పెద్దయే వారిత దేవతాస్తికిన్. ఆ కుమారస్వామి దేవతల ఆర్తి పోగొట్టినటువంటి వాడు. తారకాసురుణ్ణి చంపిన వాడికి ఈ పిచ్చిభూతం ఒక లెక్క. క్రౌంచ పర్వతాన్ని తన శక్తి ఆయుధంతో ఛేదించినటువంటి క్రౌంచ దారి అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యునికి ఈ కొండరాయి ఒక అడ్డా అన్నట్ట. అని అనేక ప్రకారంబుల బ్రహ్మణ్యోక్తియుక్తంబుగా ఇష్టదేవతావరేణ్యుండగు భక్త సరేణ్యుండగు సుబ్రహ్మణ్యుని సన్నతింప. ఈయనకి ఇష్టదైవం అంటే సుబ్రహ్మణ్యుడు. ఇష్టదైవమైన సుబ్రహ్మణ్యుణ్ణి తలంచుకోగానే అది బ్రహ్మణ్యోక్తియుక్తంబుగా అన్నాడు. అంటే వేదములు వర్ణించిన ప్రకారంగా స్తోత్రం చేసేట. వేదాలలో సుబ్రహ్మణ్యునికి సంబంధించిన విషయం చాలా ఉంది. అగ్ని తేజస్సంభవుడు గనక యజ్ఞాగ్నేయే సుబ్రహ్మణ్య తేజంగా వర్ణించారు. దేవా యుద్ధే యాగే విప్రాహ స్వీయాం సిద్ధిం వాయం వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని వేదపాద స్తవం సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించింది. అటువంటి ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఈ విధంగా బ్రహ్మణ్యోక్తియుక్తంగా కీర్తించగానే భక్త శరణ్యుండకు సుబ్రహ్మణ్యుడు అనుకంపా తరంగితాంతరంగుండై చండతర వేగంబునన్, మహావేగంతో వచ్చేట ఆయన. చండ పాపహర పాద సేవనం గండ శోభివర కుండలద్వయం దండితాఖిల సురారి మండలం దండపాణిమని సంవిభావయే. వేలాయుధవాణి దండపాణి అని పళని పర్వతంలో నివసించినటువంటి స్వామిని స్తుతిస్తూ అన్నారు, కామనీయక వినిర్జితాంగజం రమలక్ష్మణక రంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతిం దండపాణిమని సంవిభావయే. రమలక్ష్మణక రంబుజార్చితం,